ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో హరితగృహం యొక్క ఆవశ్యకత, నిర్మాణం మరియు లాభాల గురించి తెలుసుకుందాం.
సాధారణంగా భారతదేశంలో 162 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉన్నప్పటికీ కూరగాయల ఎగుమతిలో మన దేశ స్థాయి అంతంత మాత్రమే. ఎందుకంటే మన దేశంలో పండించిన కూరగాయలలో ఎగుమతికి కావాల్సిన నాణ్యతా పరిమాణాలు లేకపోవడం. దీనికి ముఖ్యమైన కారణం మన దేశంలో కూరగాయలను హరిత గృహంలో కాకుండా బయట పండించడం. మన దేశంలో ఒకప్పటి జనాభాకు బయట పండించే పంట సరిపోయేది, కానీ ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు కూరగాయలు సాగు చేసే భూమి సరిపోవడం లేదు. కావున ఎక్కువ దిగుబడి కోసం హరిత గృహాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అందుకోసం కూరగాయలు దిగుబడి పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఈ హరిత గృహాలని నిర్మించడానికి ఎన్నో రైతు సదస్సులను మరియు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతు సోదరులకు నమస్కారం. పాత్రలు: మల్లయ్యగా ఎం అశోక్, వెంకయ్యగా వైరోహిత్, ఏరువాకా కేంద్రం కోఆర్డినేటర్గా సామనితీష్, వెంకయ్య కొడుకుగా గూసపోగు అశోక్ పాత్రలు పోషిస్తున్నారు.
ఏం వెంకయ్య అంత దీనంగా ఆలోచిస్తున్నావు?
నీకు తెలియందేముంది మల్లయ్య, చేతికందాల్సిన పంట కాస్త మొన్న కురిసిన వర్షాల వల్ల అందకపాయి, మొత్తం నేలమట్టమైంది.
అవును వెంకయ్య, మన ఊర్లో అందరి పరిస్థితి ఇలానే ఉంది కదా.
ఇక మన పరిస్థితి ఇంతేనా? మన సమస్యకు పరిష్కారం ఏమీ లేదా?
అవును వెంకయ్య, నీ కొడుకు కూడా ఏదో వ్యవసాయం గురించి చదువుకుంటున్నాడు కదా, నీ కొడుకును అడగరాదు జరా.
అవును మల్లయ్య, సమయానికి గుర్తు చేశావు, ఇప్పుడే నా కొడుకుని అడుగుతా.
వెంకయ్య తన కొడుకుతో ఫోన్లో.
ఆ బిడ్డ బాగున్నావా? ఆరోగ్యం బాగుందా?
ఆ నేను బాగున్నాను నాన్న, నువ్వు ఎట్లున్నావు?
ఆ బాగున్నాను బిడ్డ, మరి నువ్వు ఎట్లా చదువుతున్నావు బిడ్డ?
ఆ నాన్న నేను బాగా చదువుతున్నా. అవును మన పంటలు ఎట్లున్నాయి, దిగుబడి వచ్చేటట్టుందా నాన్న?
ఏం దిగుబడేమో బిడ్డ, మొత్తం వర్షం వల్ల చేతికండే పంట కాస్త నేలమట్టమైంది.
అవునా నాన్న, ఊర్లో అందరి పరిస్థితి ఇట్లానే ఉందా మరి?
అవును బిడ్డ, మన ఊర్లో అందరి పరిస్థితి ఇంతే ఉంది, అందరికీ ఇంతే నష్టం వచ్చింది.
అవునా నాన్న, మరి ఎలా, ఏమన్నా ఆలోచించారా?
నువ్వు వ్యవసాయం గురించి చదువుతున్నావు కదా బిడ్డ, నీకేమైనా తోచింది చెప్పరాదు?
హా నాన్న, నేను మా సార్లను అడిగి తెలుసుకుంటానా అన్న.
సరే బిడ్డ, మరి నువ్వు ఈ దసరా సెలవులకు ఇంటికి వస్తావు కదా, అప్పుడు తెలుసుకొనిరా.
మంచిది నాన్న, మరి నీ ఆరోగ్యం జాగ్రత్త.
మరుసటి రోజు.
ఏం వెంకయ్య, అడిగినవా మీ కొడుకును?
ఆ మల్లయ్య, అడిగినా, మా ఓడు ఈ దసరా ఇంటికి వచ్చేటప్పుడు తెలుసుకొని వస్తా అన్నాడు.
దసరా సెలవులలో కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత.
ఆ కొడుక వచ్చినావా? ప్రయాణం ఎట్లయింది?
అన్న మంచిగా అయింది ప్రయాణం, వచ్చేటప్పుడు మన పొలం చూసా, పంట అంతా ఆగమాగం అయిపోయింది కదా నాన్న.
అవును బిడ్డ, మీ సార్లకు అడిగి తెలుసుకుంటా అన్నావు కదా, ఏమైంది మరి?
ఆ తెలుసుకున్నానా.
రామల్లయ్య, సమయానికి వచ్చినావు, మా కొడుకు ఏదో పరిష్కారం చెప్తా అంటుండు, విందందా?
అదే గ్రీన్ హౌస్ నాన్న.
ఆ బిడ్డ ఏమన్నావు?
అదే నాన్న, హరిత గృహం. అతివృష్టి, అనావృష్టి వల్ల వచ్చే నష్టాలను, సమస్యలను తగ్గించవచ్చు. మరి ఇందులో పండించిన పంటలకు ఎగుమతికి సరిపడే నాణ్యత ప్రమాణాలు ఇక్కడ ఉంటాయి నాన్న. అంతేకాకుండా ఈ హరిత గృహంలో పంటలను సంవత్సరం పొడవునా అన్ని కాలాల్లో పండించవచ్చు నాన్న.
అవునా బిడ్డ, ఇంకేమైనా దీని గురించి చెప్పు.
దీని గురించి పూర్తి వివరాలు నాకు తెలియదు నాన్న, మనం ఏరువాక కేంద్రానికి వెళ్ళి తెలుసుకుందాం.
సరే బిడ్డ, నువ్వు, నేను, మల్లయ్య రేపు వెళ్దాం.
మరుసటి రోజు ఏరువాక కేంద్రం.
నమస్కారం సారు.
ఆ నమస్కారం అండి, చెప్పండి మీ సమస్య ఏంటో.
సార్, హరిత గృహం గురించి మా నాన్నగారికి పూర్తిగా వివరిస్తారని ఇక్కడికి వచ్చాం సార్.
తప్పకుండా చెప్తా, హరిత గృహం గురించే కదా.
చెప్పండి సార్.
హరిత గృహం అంటే పాలిథీన్ షీట్లతో నిర్మించిన ఇల్లు. మనకి ఇల్లు ఎలానో చెట్లకు కూడా హరిత గృహం ఒక ఇల్లు అన్నమాట. దీనితో తక్కువ స్థలం నుండి ఎక్కువ ఆదాయం రాబట్టవచ్చు. మన పొలంలో పండిస్తే మామూలుగా వర్షం, ఉష్ణోగ్రత తక్కువ ఎక్కువ కావచ్చేమో, కానీ అదే హరిత గృహంలో ఇవన్నిటిని సర్దుబాటు చేసుకునే సదవకాశం మనకు ఉంది.
సారు, మరి హరిత గృహంలో ఏమేం సాగు చేసుకోవచ్చు?
హరిత గృహంలో మనం రకరకాల కూరగాయలు, పువ్వులు సాగు చేసుకోవచ్చు.
సార్, మరి ఈ హరిత గృహంలో నారు వేసుకోవచ్చా?
మంచి ప్రశ్న అడిగావు బాబు. మనం హరిత గృహంలో నారు వేసుకోవడం వల్ల రసం పీల్చుకునే పురుగులను నివారించుకోవచ్చు.
సారు, మరి ఇందులో కలుపు మొక్కలను ఎలా నిర్మూలించుకోవాలి?
ప్లాస్టిక్ మల్చింగ్ అనే పద్ధతి ద్వారా నిర్మూలించుకోవచ్చు. ఇందులో పాలిథిన్ కవర్ను భూమిపై కప్పుకోవాలి. కేవలం విత్తనం వేసే దగ్గర మాత్రమే ఒక రంధ్రం చేసుకోవాలి, దాని ద్వారా మొక్క బయటికి వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల కలుపు పూర్తిగా పెరగడం ఆగిపోతుంది.
సారు, ఈ హరిత గృహం నిర్మించడం ఎలా, జర వివరంగా చెప్పుండ్రు కదా.
హరిత గృహం నిర్మించడానికి 4 భాగాలు ఉంటాయి. అందులో మొదటిది సహాయక నిర్మాణం, పైకప్పు, వాతావరణ నియంత్రణ పరికరాలు, నీటిపారుదల పద్ధతులు.
సారు, ఆ నాలుగు భాగాల గురించి జర వివరంగా చెప్పండి.
తప్పకుండా చెప్తాను. ముందుగా సహాయక నిర్మాణం. ఇది మామూలుగా హరిత గృహం యొక్క ఆకారాన్ని నిర్ధారిస్తాయి. దీనిని వెదురు, ఇనుము, ఉక్కు, అల్యూమినియం పైపులతో వాడతారు. రెండవది పైకప్పు. పైకప్పు మామూలుగా సహాయక నిర్మాణం పైన ఇరువైపులా ముందు మరియు వెనక వాడే పారదర్శకమైన 200 మైక్రాన్ల మందం కలిగి ఉన్న ఒక పాలిథీన్ షీట్లతో పైకప్పును నిర్మిస్తారు.
సారు, మరి ఆ మూడవది?
తప్పకుండా చెప్తానయ్యా. మూడవది వాతావరణ నియంత్రణ పరికరాలు. అంటే అనుకూల వాతావరణ పరిస్థితులను కల్పించడానికి షేడ్ నెట్స్, మిస్టులు, ఫాగర్లు, వెంటిలేటర్లు, లైట్లు మరియు ఫ్యాన్లను ఉపయోగిస్తారు. నాలుగవది అంటారా, నీటిపారుదల పద్ధతి. మామూలుగా నీరు పారించడం కంటే మినీ స్ప్రింక్లర్లు మరియు బిందు పద్ధతి ద్వారా నీరు కట్టడం చాలా అనుకూలం.
సార్, మరి ఈ హరిత గృహంలో మట్టి ఏ విధంగా ఉండాలో చెప్పండి.
హరిత గృహంలో మట్టి విత్తనం మొలచి మొక్క నిలవడానికి కావలసిన ఆధారం ఇవ్వగలగాలి. మొక్కలకు అందే రూపంలో నీరు నిల్వ ఉంచగలగాలి. మొక్కలకు కావలసిన అన్ని పోషకాలు నిలుపుకునే శక్తి ఇందులో ఉండాలి. గాలి మార్గాలు చాలా ఎక్కువగా ఉండాలి. అలాగే పంటలు వేసే ముందు మట్టిలో ఉన్న ఫంగస్, కీటకాల గుడ్లను, లార్వాలను ముందే నిర్మూలించుకోవాలి. లేదంటే అవి పంటకి చాలా హానికరం.
సారు, మరి మట్టిలో ఫంగస్ను, కీటకాల గుడ్లను మరియు లార్వాలను ఎలా నిర్మూలించుకోవాలో చెప్పుండ్రి కదా.
వాటిని ఈ మూడు పద్ధతుల్లో నిర్మూలించుకోవచ్చు. నీటి ఆవిరితో శుద్ధి చేయడం, రసాయనాలతో శుద్ధి చేయడం, పొగ పారించడం.
సారు, ఆ మూడు పద్ధతుల గురించి జర వివరంగా చెప్పండి.
తప్పకుండా చెప్తా. ముందుగా నీటి ఆవిరితో శుద్ధి చేయుట. మట్టి మిశ్రమంలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకుని 71 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉండే నీటి ఆవిరిని 30 నిమిషాల పాటు నేలపై పంపాలి. ఆ తర్వాతనే మనం బెడ్స్ తయారు చేసుకోవాలి. రెండవది రసాయనాలతో శుద్ధి చేయడం. మిథైల్ బ్రోమైన్ 4%, క్లోరోపెక్రిన్ లేదా వాపామ్ లాంటి రసాయనాలలో ఏదైనా ఒకదాన్ని వాడొచ్చు. మూడవ పద్ధతిలో మట్టి మిశ్రమాన్ని ఫార్మాల్డిహైడ్ మందు ద్రావణాన్ని తయారు చేసుకుని ముందుగా మట్టి మిశ్రమాన్ని నీటితో తడిపి తరువాత మందు ద్రావణాన్ని మట్టిపై పిచికారీ చేయాలి.
సారు, హరిత గృహంలో ఉపయోగించే సాగునీరు నాణ్యత గురించి చెప్పండి కదా.
హరిత గృహాల్లో పంటల అధిక దిగుబడికి నాణ్యతకు సాగునీరు నాణ్యత చాలా ముఖ్యం. ఉదజని సూచిక, లవణ పరిమాణం, క్షారత్వం మొదలైన వివిధ రకాల పోషకాలు, రసాయన ఎరువులు, పురుగు మందుల కరుగుదల శాతంపై ప్రభావం చూపుతాయి.
సార్, మరి ఎండాకాలంలో, చలికాలంలో వాతావరణ ప్రభావం ఎలా ఉంటుంది సార్?
హరిత గృహాలలో ఉష్ణోగ్రత బయట కన్నా 3 నుంచి 10 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో అయితే మొక్కల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.
సారు, మరి ఎండాకాలంలో ఎట్లా?
వేసవిలో షేడ్ నెట్స్ వాడడం వల్ల, మిస్టులు, బిందు సేద్యం వాడడం వల్ల ఉష్ణోగ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు.
సారు, ఇంకేమైనా పద్ధతులతోని ఉష్ణోగ్రత తగ్గించుకోవచ్చా?
ఆమల్లయ్య, వెంటిలేటర్లు, ఫాగర్లు మరియు ఫ్యాన్స్ ద్వారా ఉష్ణోగ్రతను కొంతవరకు అదుపు చేసుకోవచ్చు.
సార్, మరి ఎరువులను ఎలా వేసుకోవాలి సార్?
హరిత గృహంలో ఎరువులను సులువుగా ఫర్టిగేషన్ అనే పద్ధతి ద్వారా అందించుకోవచ్చు.
సారు, ఆ పద్ధతి గురించి జర వివరంగా చెప్పుండ్రి కదా.
మల్లయ్య, ఇదొక ఆధునిక పద్ధతి. ఇందులో ఎరువులు వృధా కాకుండా పంటకు సరిపడేంత మాత్రమే ఉపయోగించుకోవచ్చు. కూలీల ఖర్చు కూడా చాలా తగ్గిపోతుంది.
అవునా సార్? ఇదేదో బాగుంది, కొంచెం వివరంగా చెప్పండి దీని గురించి.
ఈ పద్ధతిలో ఎరువులను నీటితో కలిపి పంటకు సరిపడేంత మోతాదులో ప్రతి మొక్కకు అందుతుంది.
సారు, హరిత గృహంలో ఏ ఏ పంటలను సాగు చేయవచ్చు?
సిమ్లా మిర్చి, దోస, పుచ్చకాయ ఇలాంటి పంటలను సాగు చేసుకోవచ్చు.
సారు, మరి పూల పంటలను కూడా వేసుకోవచ్చా?
హా వెంకయ్య, చేమంతి, గులాబీ, లిల్లీ, జిరేనియం మొదలైన పంటలను వేసుకోవచ్చు.
సారు, అంతా బానే ఉంది, గానీ నిర్మాణ ఖర్చుల సంగతి ఏంది మరి?
మనకు కావాల్సిన ధరల్లో నిర్మించుకోవచ్చు.
అది ఎట్లా సారు?
దానికి 3 పద్ధతులున్నాయి.
వాటి గురించి వివరంగా చెప్పండి సార్ మా నాన్నగారికి.
మొదటిది తక్కువ ధరది. అంటే చదరపు మీటర్లకు కేవలం 1,060 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇందులో వెంటిలేటర్లు, పక్క పర్దాలు అమర్చుకుంటే వాతావరణాన్ని అదుపు చేసుకోవచ్చు. రెండవ పద్ధతి, ఇది కాస్త మధ్యస్థ ధరైనది. చదరపు మీటర్లకు 1,650 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో ఎయిర్ కూలర్స్, మిస్టింగ్ మరియు ఫాగర్స్ ను ఉపయోగించుకోవాలి. దీని ద్వారా పాక్షికంగా వాతావరణాన్ని కాస్త అదుపు చేసుకోవచ్చు. మూడవ పద్ధతి కాస్త ధర ఎక్కువ. ఇది చదరపు మీటర్లకి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇందులో అన్ని వాతావరణ నియంత్రణ పరికరాలు కంప్యూటర్తో అనుసంధానించబడి ఉంటాయి. వీటిలో వాతావరణాన్ని మొత్తం అదుపు చేసుకోవచ్చు.
మంచిగా వివరంగా చెప్పినారు సారు.
సుమారుగా ఎకరంకు ఎంత అవుతుంది సార్ మరి?
వెంకయ్య, దాదాపు 25 నుంచి 35 లక్షల దాకా ఖర్చు అవుతుంది మనం వేసుకునే పద్ధతిని బట్టి.
సారు, 25 నుంచి 35 లక్షలు, మరి మా దగ్గర అంత డబ్బు లేదు కదా, మరి మేము ఈ పద్ధతి పాటించడం ఇక కష్టమేమో మరి.
అలా అనుకోక మల్లయ్య, మన రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం 75% సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి మీరు మిగతా డబ్బుని సర్దుబాటు చేసుకుంటే హరిత గృహాన్ని నిర్మించుకోవచ్చు.
మరి సబ్సిడీ ఎలా పొందాలి సారు?
హా వెంకయ్య, మీకు సంబంధిత మండల ఏఓ గారి దగ్గరికి వెళ్లి అప్లికేషన్ ద్వారా సబ్సిడీని పొందొచ్చు.
సారు, ఈ హరిత గృహాన్ని ఎన్ని సంవత్సరాలు ఉపయోగించవచ్చు?
హరిత గృహాన్ని ఒక్కసారి నిర్మిస్తే 10 నుండి 12 సంవత్సరాల దాకా ఏ డోకా లేకుండా పంటలు పండించుకోవచ్చు.
సారు, మరి ఆధునిక పద్ధతిలో కూలీలు ఏమన్నా ఎక్కువగా అవసరం పడతారా?
ఈ హరిత గృహంలో కూలీల అవసరం చాలా తక్కువ, అంతేకాకుండా దిగుబడి కూడా ఎక్కువగా సాధించవచ్చు.
సారు, మా ప్రాంతంలో ఎక్కువగా టమాటా పండిస్తాం, మరి హరిత గృహంలో టమాటో సాగు గురించి జర ఏమైనా చెప్పండి.
మంచి ప్రశ్న వెంకయ్య, చెప్తా. మనందరం ముందుగా రకాల ఎంపికపై దృష్టి సారించుకోవాలి.
అవునా సారు, ఏ రకాలను ఎంచుకోవాలి మరి?
డిఆర్ఎల్ 303, HT6, నవీన్, NTT 5, 120 లాంటి హైబ్రిడ్ రకాలను ఎంచుకోవాలి.
టమాటాకు మట్టి మిశ్రమం ఎలా ఉంచుకోవాలి సారు మరి?
వెంకయ్య, ఎర్రమట్టి 4 పాళ్ళు, 1 పాలు పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ 1 టన్ను, వరి పొట్టుతో ఎత్తు బెడ్లను తయారు చేసుకోవాలి. బెడ్ ఎత్తు 35 సెంటీమీటర్లు, బెడ్ మధ్య దూరం 1.5 అడుగులు ఏర్పరచుకోవాలి. బెడ్లను సాయిల్ ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా నేల నుండి ఆశించే తెగులను అదుపు చేసుకోవచ్చు.
సారు, మరి టమాటా నారు గురించి జర చెప్పండి.
వరుసగా 25 నుంచి 30 రోజుల వయసున్న ఆరోగ్యవంతమైన నారును ఈ బెడ్లపై అమర్చుకోవాలి. మనం ప్లాస్టిక్ మల్చింగ్ చేస్తాం కాబట్టి కలుపు సమస్య అస్సలు ఉండదు.
సారు, మరి టమాటాకు ఏ రకమైన నీటి పారుదల ఇవ్వాలి?
డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో నీటిని మొక్కలకు అందించాలి.
సారు, మరి ఎంత పరిమాణంలో ఎరువులు వేసుకోవాలి?
కాల్షియం, అమోనియం నైట్రేట్, పొటాషియం ఎరువులను క్రమం తప్పకుండా 3:19 వంతులలో వేసుకోవాలి.
సారు, మరి ఇంకేమైనా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఉన్నాయా?
టమాటా సాగు చేసే రైతులు మొక్కలు నాటిన 4 రోజుల తర్వాత మొక్క కొమ్మలు కింది పడిపోకుండా దారాలు కట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల కాయలు నేలకు తాకకుండా ఉండి ఉత్పత్తులు నాణ్యంగా ఉంటాయి. ఇలాంటి పద్ధతులన్నీ పాటిస్తే టమాటా దిగుబడులు బాగా వస్తాయి.
ఈ పద్ధతి మాకు బాగా నచ్చింది, కృతజ్ఞతలు సారు.
సరే సారు, మేము ఈ పద్ధతిని వచ్చే ఏడాది నుంచి తప్పకుండా పాటిస్తాం.
ఏడాది తర్వాత వెంకయ్య మరియు మల్లయ్య ఏరువాక కేంద్రంకు వెళ్తారు.
నమస్తే సారు.
నమస్తే మల్లయ్య, చాలా రోజుల తర్వాత వచ్చావు, ఎలా ఉన్నావు? మరి నేను చెప్పిన హరిత గృహం సంగతి ఏమైంది?
సారు, అదే చెప్పడానికి వచ్చినాం. మేము మీరు చెప్పినట్లే మా పొలంలో హరిత గృహం నిర్మించి కూరగాయలను సాగు చేశాం.
మరి దిగుబడి సంగతి ఏంటి?
సారు, మేము ఈ పద్ధతి పాటించడం వల్ల ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువ దిగుబడి వచ్చింది, మరియు పెట్టుబడి కూడా చాలా తక్కువైంది.
మంచిది వెంకయ్య, ఈ పద్ధతి నువ్వే కాదు మీ ఊర్లో ఉన్న రైతులందరికీ తెలియజేయి. ఇలా చేస్తే రైతులందరికీ మంచి లాభాలు వస్తాయి.
సరే సారు, మంచిది, అలాగే తెలియజేస్తాం.
కృతజ్ఞతలు సారు, సెలవు తీసుకుంటాం.
ప్రపంచంలో నానాటికి నీటి కొరత ఉండనే ఉంది. ఈ నీటి కొరతను మనం వెంటనే పరిష్కరించలేం, కానీ నీటిని పొదుపు చేయవచ్చు. పొదుపు చేసి మన తర్వాతి తరం వారికి అందించవచ్చు. మరి అది ఎలాగో చూద్దామా?
ఏంటి రంగక్క, ఎక్కడికి ఇంత పొద్దున ఉరుకుతున్నావు? ఎక్కడికక్క, జర నాకు చెప్తే నేను వస్తా కదా. పింఛనేమైనా ఇస్తున్నారా, లేదా పెళ్లికేమైనా పోతుండ్రా?
నువ్వు ఊరుకోనీలమ్మా, పెళ్లికి ఎక్కడైనా పోతే నీకు చెప్పకుండా పోతామా ఏంది? ఇదిగో మీ అన్న అల్లుడు పొద్దుననగా నీళ్ళకు పోయిడ్రు, ఇంతవరకు ఇంటికి చేరలేదు. ఇంకా ఈ కష్టాలు ఎన్ని దినాలో ఏమో. నేను వెళ్తే ఇంకో బిందె నీళ్లు తేవచ్చు కదా.
అవునక్క, ఈ కష్టాలు ఎన్ని దినాలో ఏమో. మనప్పుడు నీళ్లు ఎక్కడ పడితే అక్కడుండేవి. ఏ చెరువులు చూసినా అవే, ఏ గుట్టలు చూసినా అవే. నీళ్ళకింత ఇబ్బంది ఎప్పుడు పడలేదక్క.
సరే అక్క, ఈ నీళ్ల కష్టాలు ఎన్ని రోజులో ఏమో.
అత్తా అత్తా.
అరే సునీత, నువ్వెప్పుడు వచ్చినవే?
ఇప్పుడే వచ్చా అత్తా. అమ్మ వాళ్ళని తెట్టుపోయిడ్రు అత్తా.
గి నీళ్ల తిప్పలున్నాయి కదా, నీళ్లు తీసుకోవడానికి పక్క ఊరు పోయిండ్రు. ఇదిగో మీ అమ్మ అట్లా పోయింది, నువ్వు ఇట్లా వచ్చినావు. గదేందే, నువ్వు సాయంత్రం వస్తావని చెప్పింది మీ అమ్మ?
అత్త అట్నే చెప్పిన, కానీ నా స్నేహితులు ఇట్లా వస్తానంటే నేను వాళ్లతోనే పయనం గడిపినత్తా.
ఇంకేందే సంగతులు, మీ అమ్మ నాన్న నీకోసం బాగా కష్టపడుతుండ్రే. నువ్వు బాగా చదివి వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి.
అలాగే అత్త, మంచి పేరు తెచ్చుకుంటా.
అవునే, మొన్ననే కదా సెలవులైనాయి, మళ్ళీ ఇప్పుడు సెలవులేందే?
ఇప్పుడు సెలవులు కాదత్తా, కాలేజీ పని మీద వచ్చినాం. మన ఊర్లోనే పని చేసి చూపియాలంట, మన ఊరు గురించి సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలంట.
గట్నా, ఏం చదువులో ఏందో. మన ఊర్లో ఏం సర్వే చేస్తారు బిడ్డ, ఇంతకు దేని గురించి?
అదే అత్త, నీటి గురించి. ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంది అని ఒక నివేదిక ఇవ్వాలంట.
నీకు తెలియందా సునీత, మన నీటి కష్టాల గురించి? గీ నీళ్ల కష్టాలు ఉండబట్టే కదా మీ అమ్మ నాన్నలు పక్క ఊరికి పోయిండ్రు.
గదే అత్త, ఇలాంటి పరిస్థితిని చూసి సర్వే చేసి కాలేజీలో ఇవ్వాలంట.
అవునే, పట్నంలోనే కదా. గదే మీ కాలేజీలో ఇంకా అక్కడ నీళ్ల పరిస్థితి ఎట్లుందే? వాళ్ళకేం నీళ్లు పుష్కలంగా ఉండుంటాయేమో.
అయ్యో పొరపాటత్తా, అక్కడ కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు ఇంకా నీళ్లను కొనుక్కుంటున్నారు.
గదేందే, నీళ్లను కూడా కొనుక్కుంటున్నారా?
ఆ అత్త, తాగే నీళ్ళ దగ్గర నుండి నిత్యావసరాలు వాడుకునేందుకు కూడా వాళ్ళు నీళ్లను కొనుక్కోవాల్సిందే. అక్కడ కూడా మనలాగే వాళ్ళు నీళ్ల కొరత బాధపడుతున్నారు.
మనమే నీళ్ళకింత బాధపడుతున్నామంటే ఇంకా వచ్చే తరం వాళ్ళ పరిస్థితి ఏంటో ఏమో.
అందుకే అత్త, మనమే ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఇంకా వివిధ నీటిని పొదుపు చేసే పద్ధతులను కూడా వినియోగించుకోవాలి. ఇంకా ఉంటా అత్త, రాత్రికి మాట్లాడుకుందాం. అమ్మోళ్ళు వచ్చేసరికి కాస్త అన్నం చేస్తా, పాపం ఎప్పుడు తిన్నారో ఏమో.
సరే కోడలా.
ఏందయ్యా తలుపులు తీసిర్రు, అమ్మాయి వచ్చిందా ఏంది? ఆడబిడ్డ ఇంటికి వచ్చిందంటే ఇల్లంతా కలవస్తుంది. అందుకే ఇంటికి ఆడబిడ్డ ఉండాలి అనేది. లోపలికి వెళ్దాం పదయ్యా. ఎప్పుడొచ్చిందో ఏమో, ఇల్లంతా ఎంత శుభ్రంగా పెట్టిందో చూడు.
సునమ్మా సునమ్మా.
ఆ నాయనా, వస్తానా వస్తానా.
ఏంది బిడ్డ, నెల రోజులకే ఇంత చిక్కిపోయినో? సరిగ్గా తిండి తింటున్నావా లేదా?
అట్టేం లేదమ్మా, మధ్యాహ్నమే వచ్చిన. రండి రండి, వేడివేడిగా అన్నం తిందాం.
చేతులు కడుక్కొస్తాం.
ఏంది బిడ్డ, ఏదో కాలేజ్ పని మీద వస్తావని చెప్పింది మీ అమ్మ, ఏంది బిడ్డ అది?
అదే నాయనా, మన ఊర్లో నీటి పరిస్థితి గురించి సర్వే చేసి ఒక నివేదిక ఇవ్వాలంట నాయనా.
మన దగ్గర నీళ్ళు ఎక్కడున్నాయమ్మా?
చుట్టుపక్కల నీటి పరిస్థితి నాయనా.
అట్నే అమ్మా, వెళ్ళు మంచిగా సర్వే చేసి మనకు మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి.
బాగా టైం అయింది, వెళ్ళి పడుకో అమ్మా, ఇంకా మేం పెట్టుకుంటాంలే, నువ్వు వెళ్ళు.
సరే అమ్మా. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా.
సరే బిడ్డ, జాగ్రత్తగా వెళ్ళు.
వాణి వాణి.
ఎవరది? వస్తున్నానుండండి. సునీత నువ్వా? ఎన్ని రోజులైందే నిన్ను చూసి.
ఏం చేస్తున్నావు నువ్వు?
తెలిసిందే కదా నేను బాగున్నా. ఇదిగో చాలా పనులున్నాయి, ఇలా చేస్తున్నా.
ఏంటి వాణి, ఏదో కొల్లాయి శబ్దం వినిపిస్తుంది, ఏమైనా తిప్పొచ్చావా ఏంటి?
ఆ అదా, గిన్నెలు నానబెట్టడానికి బట్టల కోసమని నీళ్లు తిప్పానులే. నువ్వు చెప్పు ఇంకేంటి సంగతులు.
వాణి, నీళ్లు అక్కడ వృధాగా పోతున్నాయి. అవసరం లేనప్పుడు నీళ్లను కట్టేస్తే నీళ్లను పొదుపు చేయవచ్చు కదా.
పొదుపు చేద్దాంలే. సునీత నువ్వు చెప్పు, కాఫీ తీసుకుంటావా టీ తీసుకుంటావా?
వాణి, నీళ్లు తిప్పి చాలా సేపు అయింది. ఎన్ని నీళ్లు క్రింద పోయింటాయో ఏమో, తొందరగా వెళ్లి బంద్ చేయి, లేకపోతే నేనెళ్ళి బంద్ చేస్తా.
సరే సరే ఆగు, నేనే వెళ్ళి తిప్పుతా. ఇదిగో తిప్పేశాను, సంతోషమా?
నీకోసమే కాదు వాణి, మన కోసం, మనందరి కోసం. నీళ్లు వృధా వల్ల మనకే నష్టం జరుగుతుంది కదా.
సునీత చిన్నప్పటి నుండి నువ్వింకా ఏమీ మారలేదు, అయినా నేనొక్కదాన్నే నీళ్లు పొదుపు చేస్తే ప్రపంచంలో ఉన్న నీటి కరువు అంతా తగ్గిపోతుందా చెప్పు.
అయ్యో వాణి, ఇలా ప్రతి ఒక్కరు నా వల్ల ఒక్కదాని వల్ల ప్రపంచంలో నీటి కష్టాలు రావు రావు అనుకుంటూ ఉంటే ఎవరికి వారు ఇష్టం వచ్చిన నీటిని వృధా చేస్తున్నారు. కాబట్టే మనకి నీటి కష్టాలు. మనకే ఇలా ఉంటే వచ్చే తరం వాళ్ళు ఇంకెన్ని కష్టాలు పడతారో మనం ఊహించలేం కదా వాణి.
అది నిజమే, నేను ఇలా ఎప్పుడు ఆలోచించనే లేదు. అవును, మనకే ఇలా ఉంటే వాళ్లకు నీళ్లు దొరుకుతావో లేవో.
అందుకే వాణి, మన వంతు కృషిగా మనం వీలైనంత నీటిని వృధాగా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. నీకు తెలుసా, మీరిటి కింది బాగానే ఉన్నారు కాబట్టి మీకు నీళ్లు బాగా అందుబాటులో ఉన్నాయి. నీళ్ల కొరత కూడా తెలియటం లేదు. మా దగ్గర అసలు నీళ్లే రావట్లేదు. నిన్నటికి నిన్న మా అమ్మ నాన్న పక్కూరు నుంచి నీళ్లు తెచ్చారు. మా ఊర్లో ఈ పరిస్థితి ఉంది. ఇది ఇలా ఈ రోజు నుండే కాదు వాణి, ఎన్నో రోజులుగా మేము నీటి కొరత అనుభవిస్తూనే ఉన్నాము.
అయ్యో నన్ను క్షమించు సునీత, నేను నీ పరిస్థితి అర్థం చేసుకోలేక ఎప్పుడు ఈ అమ్మాయి ఏంటి నీళ్లు పొదుపు గురించి మాట్లాడుతుందని అనుకునేదాన్ని.
ఇలా నేను ఒక్కదాన్నే కాదు వాణి, పేద ధనికులు మధ్యతరగతి వాళ్ళందరూ తీవ్రమైన నీటి ఎద్దరిని ఎదుర్కొంటున్నారు.
సునీత నేను నా తప్పు తెలుసుకున్నాను, మరి నీటి పొదుపు చేయాలంటే నీకేమైనా మార్గాలు తెలుసా?
వాణి, మనం నీటిని పొదుపు చేయాలంటే ఏదో పెద్ద పెద్ద మిషన్లు వాడనక్కర్లేదు, మన ఇంటి నుంచి ప్రారంభించవచ్చు. ఎలా అంటే ఇందాక మనం నీళ్లను పొదుపు చేసిన లాగానే అవసరమైనప్పుడు మాత్రమే నీళ్లను ఉపయోగించి అనవసరమైనప్పుడు నీళ్ల ట్యాప్ను ఆఫ్ చేయాలి. ఎలా అంటే ఇందాక మనం నీళ్లను పొదుపు చేసిన లాగానే అవసరమైనప్పుడు మాత్రమే నీళ్లను ఉపయోగించి అనవసరమైన నీళ్ల ట్యాప్ని తిప్పేయాలి. ఇంకా బియ్యం కడిగిన నీళ్లని, ఇంకా కూరగాయలను కడిగిన నీటిని వృధాగా పోయకుండా చెట్లకు పోయడం, అలాగే బియ్యం కడిగిన నీళ్లను కూడా చెట్లకు పోయడం, పెరట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం.
ఇంకుడు గుంతనా? అది ఎలా చేస్తారు సునీత?
ఇంట్లో అనువైన ప్రదేశంలో అంటే ఇంటికప్పు మీద నుండి వాన నీరు ప్రవహించి చేరే చోట 2 నుండి 3 మీటర్ల లోతు వరకు 1 మీటర్ వ్యాసం గల గుంతలు తవ్వాలి. 100 చదరపు మీటర్ విస్తీర్ణం గల పైకప్పు నుంచి సేకరించే వర్షపు నీటి కోసం 6 ఘన మీటర్ గుంతను నిర్మించుకోవాలి. వాన నీటి నిల్వ గుంత కందకంలో నీరు బాగా ఇంకడం కోసం 15% లావు ఇసుక, 20 మిల్లీమీటర్ పరిమాణం గుణకరాలు 25%, 40 మిల్లీమీటర్ గుణకరాలు 50% వేయాలి. ఇంటి పైకప్పు మీద నుండి వాన నీరు సేకరించడానికి 12 mm పీవీసీ పైపుని ఈ గుంతలోనికి అమర్చుకోవాలి.
ఇంత సులువుగా మనమే ఇంట్లో ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవచ్చా సునీత?
అవును వాణి, ఇంతే సులువుగా మనం నీటిని వృధా చేయకుండా పొదుపుగా చేసుకోవచ్చు.
దీనివల్ల భూగర్భాలలో నీరు నిల్వ ఉంటాయి కదా?
అవును వాణి, ఇంకా పైకప్పు, రోడ్డుపై పడిన వర్షపు నీటిని వాన నీటి నిల్వ గుంతలోనికి మళ్లించడం. అవును, నీరు లేని బావులు, బోరు బావుల్లోకి కూడా వర్షపు నీటిని మళ్లించవచ్చు. ఇంకా వర్షపు నీటిని డ్రైనేజీలోకి వదలకుండా నీటి పైపు అవుట్లెట్లను స్టోరేజ్ ట్యాంకుల ట్యాంకుకు పైపుల ద్వారా కలపడం.
సునీత, ఇక నుంచి నేను నీళ్లను అనవసరంగా వృధా చేయను, నీటిని చాలా పొదుపుగా వాడతాను. నేనే కాదు ఇంట్లో వాళ్ళందరికీ నీళ్లు ఎలా పొదుపుగా వాడాలో తెలియజేస్తాను. ఎందుకంటే ఇది మన కోసమే కాదు, మన తర్వాత తరాల వాళ్ళకి కూడా.
అలాగే వాణి, నీలో ఈ మార్పు నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఇక నుంచి నువ్వు కూడా ఎవరైనా నీళ్లు వృధా చేస్తుంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. సరే వాణి, ఇక ఉంటాను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇలాగే అందరి ఇంట్లో ఇంతసేపు కూర్చుంటే ఇక నా సర్వే అయినట్టే.
ఇలాగైతే రోజు మా ఇంటికే రా సునీత, ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవచ్చు, అవగాహన పెంచుకోవచ్చు.
సరే ఇక ఉంటాను వాణి.
అలాగే సునీత.
ఇలా సర్వే చేసుకుంటూ అందరికి తెలియనివి తెలియజేస్తూ కొన్ని నెలలకు సునీత తన సర్వే పూర్తి చేసుకుంది.
ఏంటి సునీత, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? ఈ రోజు మన రిపోర్ట్స్ ని ప్రదర్శన చేయాలి కదా, రా తొందరగా వెళ్దాం.
వస్తున్నా నిర్మల. నిర్మల, మనకు ముఖ్య అతిథిగా ఎవరో వస్తున్నారని విన్నాను, అది నిజమేనా?
అవును సునీత, నేను వారిని చూడలేదు కానీ వాళ్ళు నీళ్ల ఆవశ్యకత గురించి ఎన్నో ప్రసంగాలు చేశారంటాం, ఎన్నో సర్వేలు కూడా నిర్వహించారట. పద మనము వెళ్లి చూద్దాం, ఇక మనం కూడా ప్రదర్శించాలి కదా.
అందరికీ నమస్కారం అండి. నన్ను ఇక్కడికి పిలిచిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నేను ఎప్పుడు అనుకోలేదండి నేను కూడా ఇలా ప్రసంగాలు ఇస్తానని, ఇంకా అతిథిగా కూడా వస్తానని. నేను అందరిలాగే నీళ్లను వృధాగా యదార్చిగా వాడేదాన్ని. నా స్నేహితురాలు ఒకరోజు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు జ్ఞానోదయం కలిగించింది. ఇక అప్పటి నుండి నీళ్ల వృధా చేయకుండా నీళ్ల ఆవశ్యకత తెలుసుకొని పొదుపుగా వాడుతున్నా, అందరికీ వాడమని చెప్తున్నా. ఇక అంశానికి వస్తే ఎప్పటిలా కాకుండా చర్చించుకుందాం. మనిషి జీవించడానికి కావలసిన ప్రధాన అవసరాల్లో నీరు ఒకటి. మనం ఏ పని చేయాలనుకున్నా నీటి అవసరం ఎంతో ఉంది. నీరు తాగడానికే కాక ఇంట్లో వంటకు, స్నానానికి, బట్టలు ఉతకడానికి, గిన్నెలు కడగడానికి నీరు చాలా అవసరం. పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్ కి, ఫైర్ ఫైటింగ్ కి, వీధులు కడగడానికి, మురికి కాలువల శుద్ధికి, పార్కులు, ఫౌంటైన్లు, గార్డెన్లను పెంచడానికి, బోటింగ్ కు, ఈత కొలనులకు, ఫిషింగ్ కి నీటిని వాడుతుంటాం. ఇండస్ట్రీలలో నీరు చాలా అవసరం. ముఖ్యంగా ఇనుము, స్టీల్, పేపర్ ఫ్యాక్టరీల్లో నీరు అధికంగా వాడుతారు. ఇంకా వ్యవసాయం గురించి చెప్పనక్కర్లేదు. వ్యవసాయానికి 93%, ఇండస్ట్రీలకు 4%, ఇళ్లలో వాడకానికి 3% నీటిని వినియోగిస్తున్నాం. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం 2050 ప్రపంచం మొత్తంగా సుమారు 2,000,000,000 జనాభా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. అంటే ప్రతి 3లో ఇద్దరు నీటి ఎద్దడిని ఎదుర్కోవలసి ఉంటుంది. మన దేశంలో ముఖ్యంగా రాబోయే 50 సంవత్సరాల్లో రాజస్థాన్, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయి. మనము త్రాగే నీరు బావుల నుండి 70%, బోర్ల నుండి 56%, ట్యూబ్ వెల్ నుండి 21%, పంపులు, ట్యాంకులు, నదులు మరియు కాలువల నుండి లభ్యమవుతుంది. కాబట్టి ఈ నీటిని పొదుపు చేసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. వ్యక్తిగత స్థాయిలో మనం అవగాహన పెంచుకొని నీటిని పొదుపు చేయగలిగితే మన గృహ అవసరాలకు ఇబ్బంది పడకుండా ఉండవచ్చు. చాలా మందికి బ్రష్ చేసుకునేప్పుడు, ముఖం కడుక్కునేప్పుడు పంపు తిప్పి నీరు పోతూ ఉంచే అలవాటు ఉంది. ఆ అలవాటు మానుకోవాలి. కొత్తగా టాయిలెట్స్ కట్టుకునే వాళ్ళైతే నీరు పొదుపు చేసే ఫ్రెష్ ట్యాంకులను కొనడం ఉత్తమం. ఇవి గరిష్టం 6 లీటర్ల నీటిని ఫ్లష్ చేస్తాయి. అలాగే మన దేశంలో నీటి ఎద్దడి అధికం కాబట్టి ఫ్రెంచ్ కమాండ్ల బదులు మన భారతీయ కమాండ్లను వాడితే మంచిది. ఎందుకంటే మన టాయిలెట్స్ కి తక్కువ నీరు సరిపోతుంది. పైపులలో నుండి, పంపులలో నుండి నీరు ఒక చుక్క వృధా అవుతున్నా నిర్లక్ష్యం చేయకుండా రిపేర్ చేయించండి. పెద్ద పెద్ద తోటల్లో, ల్యాండ్లలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి వాడండి. కూరగాయలను, పండ్లను కడిగిన నీరు మరియు బియ్యం కరిగిన నీటిని కుండీలలో మొక్కలకు పోయండి. గిన్నెలను కడగబోయే ముందు నానబెడితే జిడ్డు పోవడానికి తక్కువ నీరు సరిపోతుంది. ప్రతి ఇంటి ఆవరణలో వాన నీటిని నిల్వ చేయడానికి ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలి. గణేష్ నిమజ్జనం అప్పుడు నీటిని వృధా చేయకుండా ఉండడానికి ఉదాహరణకు మట్టి విగ్రహాలనే వాడండి. కాబట్టి మన వంతు కర్తవ్యంగా నీటిని పొదుపు చేద్దాం. ఇప్పుడు మీరు చెప్పండి, నీళ్లను పొదుపుగా వాడడానికి మన వంతుగా మనం ఏం చేయాలి? మనం ఆలోచన ధోరణిని మార్చుకోవాలండి. ఇలా ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు కాబట్టి మనకు నీటి కొరత రోజు రోజుకి పెరుగుతోంది. మరి ఒకటి చెప్పండి, కొన్ని నీటి బిందువులు కలిస్తేనే కదా ఒక సముద్రం అవుతుంది. అలాగే మనం ఒక్కొక్కరం నీళ్ళని పొదుపు చేస్తేనే కదండి మనకు ఈ నీటి కొరత ఉండదు.
మేడం, మనము ఇక్కడ విదేశాల్లో లాగానే ఇక్కడ కూడా ఇండస్ట్రీల నుండి బయటకు వస్తున్న నీటిని రీసైకిల్ చేసి వాటిని రైల్వేలో ఇంకా అగ్నిమాపకాలకు వాడుకోవచ్చు కదండి.
అవునండి, ఇలా మన దేశంలో అన్ని చోట్ల కాకపోయినా కొన్ని ప్రదేశాల్లో ఈ పద్ధతిని వినియోగిస్తున్నారు. ఫ్యాక్టరీల్లో వాడిన ఈ నీళ్లను నేరుగా వదలకుండా రీసైకిల్ చేసి బయటకు వదలడం ద్వారా దానిలో ఉన్న రసాయనాలు వీడి ఆ నీరుని బయటకు వదలడం ద్వారా అనేక వాటికి ఉపయోగించుకోవచ్చు మరియు నీటి కాలుష్యం జరగకుండా కొంతవరకు అరికట్టవచ్చు.
జలమే కదా అని మనం వృధా చేస్తే రేపటి తరాలకు మిగిలేది కన్నీరే, అంతే కదా మేడం?
అందుకే మనం జాగ్రత్తగా ఆచితూచి అవసరమైనప్పుడు మాత్రమే నీటిని ఉపయోగించాలి. ఒక గొప్ప కవి అన్నారు, మాట పొదుపు చేయి నీకు మేలు, ధనం పొదుపు చేయి నీ పిల్లలకు మేలు, జలం పొదుపు చేయి జగతికి మేలు.
మితమైన ఆహారం దేహానికి మేలు, మిత నీటి వాడకం దేశానికి మేలు, అంతే కదండి?
అంతేనండి, ఆవిరవుతోంది జలం, ఉద్యమించాలి మనం. నీటిని సంరక్షిద్దాం, కరువును తరిమికొడదాం. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. నేను ఎవరి దగ్గర అయితే విద్య నేర్చుకున్నానో ఈరోజు వాళ్ళ ముందర ఇలా చెప్పడం చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి వాళ్ళు ఇంకా నమ్మటం లేదనుకుంటా. మరి వారిని వేదిక మీదకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. వారు ఎవరో కాదు, సునీత.
ఇప్పటికీ నమ్మలేకపోతున్నానండి. ఒకప్పుడు నేను వాణి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నీటిని చాలా వృధాగా వాడేది. అలాంటిది ఈ రోజు తను నేను అందరికి చెప్పేలాగా తనకు చెప్పాను. కానీ తనలో ఇంత మార్పు వచ్చి ఇంత చైతన్యం తీసుకొస్తుందని నేను అసలు ఊహించలేదు. నిజంగా నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నానండి.
నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఏదో మార్పు తీసుకొస్తారు. అలానే నాలో ఈ మార్పుకి కారణం నా స్నేహితురాలని గర్వంగా చెప్పుకుంటాను. జలమే జనం, జలమే ధనం, జలమే బలం. సుజలాం సుఫలాం. జై హింద్.
విజ్ఞాన గణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, కనీసం ఎన్ని గంటలు వర్షం కురవదు అనుకుంటే పురుగుల మందులు పిచికారీ చేయాలి? ఏ 2 గంటలు, బి 6 గంటలు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం బి 6 గంటలు. గతవారం రెండవ ప్రశ్న, పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు మన తలభాగం నుండి ఎంత శాతం మందు శరీరంలోనికి ప్రవేశిస్తుందని అంచనా? ఏ 36%, బి 47%. ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏ 36%. ఈ రెండు ప్రశ్నలకి సరైన సమాధానాలు పంపిన వారు వి నాగేశ్వరరావు, నర్సాపురం, సంగీత, గంభీరావుపేట. కేవలం మొదటి ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. రెండవ ప్రశ్నకి మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, హరిత గృహాల్లో కలుపు మొక్కలను ఏ విధంగా నివారించవచ్చు? ఏ చేతితో తీసివేయడం, బి మల్చింగ్ పద్ధతి. ప్రశ్న మరొకసారి, హరిత గృహాల్లో కలుపు మొక్కలను ఏ విధంగా నివారించవచ్చు? ఏ చేతితో తీసివేయడం, బి మల్చింగ్ పద్ధతి. ఈ వారం రెండవ ప్రశ్న, హరిత గృహానికి వాడే పాల్తిన్ షీట్ ఎన్ని మైక్రాన్ల మందం ఉండాలి? ఏ 200 మైక్రాన్లు, బి 300 మైక్రాన్లు. ప్రశ్న మరొకసారి, హరిత గృహానికి వాడే పాల్తిన్ షీట్ ఎన్ని మైక్రాన్ల మందం ఉండాలి? ఏ 200 మైక్రాన్లు, బి 300 మైక్రాన్లు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండో ప్రశ్నకి సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 ఈ నెంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.